శ్రీకృష్ణ పరమాత్ముడు పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాడు. పావు గంట తిరగకుండానే బలరాముడు తక్కిన పిల్లలు పరుగు పరుగుని యశోద దగ్గరికి వచ్చి అమ్మా యశోద అమ్మా యశోద అన్నారంట. ఏమైనా అందరూ వెంటనే వచ్చారంటే ఏం చెప్పమంటో, మీ కృష్ణుడు మాతో ఆడుకోవడానికి వచ్చాడు, రాగానే మమ్మల్ని ఎక్కిరించి ఎంత మట్టి నోట్లో వేసుకుని బొక్కేశాడు. శుభ్రంగా మట్టి తింటూ ఉంటే ఇది అమ్మకి చెబుతాం, అమ్మ నిన్ను కొడుతుందంటే చెప్పండి చెప్పండి చెప్పెట్టి కొట్టుకోండి అన్నాడు. పైగా ఇలా బెదిరిస్తున్నాడు మమ్మల్ని, మట్టి తిన్నావని తెలిస్తే అమ్మ తిడుతుంది కొడుతుందంటే కొట్టుకుంటే కొట్టుకొని నాకే మట్టి మావిడు అన్నట్టు. పైగా భూదేవి వల్లభుడు కదా, శ్రీదేవి భూదేవి సమేతుడు ఆయన. ఈ సామాన్యుడికి ఆ విషయం తెలియదు ఒక్క బలరాముడికి తప్ప. అయినా సరే అందరూ కలిసి మట్టి తిని, పైగా మట్టి మావిడు అంటున్నాడమ్మా అనగానే యశోదకి నిజంగానే కోపం వచ్చింది. తక్కిన పిల్లలు చెబితే ఆవిడ నమ్మేది కాదు, కానీ బలరాముడు చెప్పాడు ఇప్పుడు. అందుకని బలరాముడు చెప్పాడంటే నమ్మవలసిందే. బలరాముడు కొంచెం గంభీరంగా ఉంటాడు, అందుకని ఆవిడ కృష్ణుడి చెవి గట్టిగా పట్టుకుంది. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నెంపవు, నీ అన్నయు సఖులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థములేదే. మట్టి ఎందుకు తిన్నావురా నాయన, నువ్వు మట్టి తినలేదు అని ఎంత నమ్మ పలికినా నేను నమ్మను. ఎందుకో తెలుసినా, ఈసారి నువ్వు మట్టి తిన్నావని చెప్పింది మీ అన్న బలరాముడు, నీతో ఆడుకునే స్నేహితులు వీళ్ళంతా చెబుతున్నారు. వాళ్ళంతా చెబుతున్నారంటే ఖచ్చితంగా నువ్వు మట్టి తిన్నట్టే. నాయన ఇంట్లో లడ్డూలు లేవా, రకరకాల సరస పదార్థాలు లేవా, సున్నుండలు లడ్డూలు కాజాలు జంతికలు గొంతిక దాకా తినచ్చు, అవన్నీ ఇంట్లో ఉంటే అవి తినడం మాని మట్టి తినవలసిన కర్మేం వచ్చింది, మట్టి తింటే అనారోగ్యం కదా, ఎందుకు తిన్నావు అంటే కృష్ణుడు ఆవిడతో ఇలా అన్నాడు. ఇక్కడ పోతన గారు ఒక చిన్న వచనం రాశారు, అని పలికిన ముగుద తల్లికి నెరవాది దంటయ్యైన ఈశ్వరుండిట్లని. ఇంతే ఎంత మొక్క రాశాడు ఆయన. పలికిన ఆవిడ ముగ్ధ అంటే అమాయకురాలు, ఆవిడకి కల్లా కపటం తెలియదు. కల్లా కపటం తెలియని నాలాంటి వాడిని ముగ్ధ అంటారు. ఇంకా ఈయనటువంటి వాట, ఆవిడ అమాయకురాలు అయితే ఏం చెబితే నమ్మే ఆవిడైతే, ఈయన నెరవాది దంట, ఇంకా మాట్లాడడంలో ఆయన మించినవాడు లేడు. మాట్లాడడంలో కృష్ణుడిని మించినవాడు ఎవడనో ఉంటే కృష్ణుడు గీతాచార్యుడు ఎలా అవుతాడు, సమస్తానికి గురువు జగద్గురువు ఆయన. అందువల్ల ఇక స్పీకర్ అంటే ఆయనే. ఆయన వచ్చి ఉపన్యాసం చెబితే నాలాంటి వాడు ఉపన్యాసం ఎవడ ఉంటాడండి. అటువంటి పరమాత్మ ఏమన్నాడు, అమ్మా మన్ను దినంగనే శిశువునో ఆ కొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ తారిం మార్గం బుఘటిల్చి చెప్పెదరు కాదేనిల్ మదీయాస్య గంధం మాగ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా మట్టి తినడానికి నేను ఏమన్నా చిన్నపిల్లాడినా అన్నాడు. ఇంకా మూడేళ్ళు లేవు ఆయనకి. నేను ఏమన్నా చిన్నపిల్లాడినా, పోనీ ఆకలితో ఉన్నానా, ఇందాకేగా కడుపు రెండా పాలిచ్చావు, ఆకలి లేదు నాకు, నేను చిన్నపిల్లవాడి కాదు, లేక వెర్రాడు అనుకున్నావా, వీళ్ళ మాటలు నమ్మకు. ఈ బలరాముడు ఈ పిల్లలు కలిసి కుమ్మక్కై నా మీద లేనిపోని నేరములు యశోదకి చెప్పాలని, చెబితే విన్న యశోద నన్ను కొడుతుందని ఇక్కడికి వచ్చారు. ఈ మధ్యన వీళ్ళందరికీ నా మీద బాగా గుర్రుగా ఉంది, అందుకని నాకు నాలుగు దెబ్బలు పడాలంటే నీకు కోపం రావాలి, నీకు కోపం రావాలంటే నా మీద లేనిపోనివి చెప్పాలి. అందుకు ఇలా చెబుతున్నారు తప్ప నిజంగానే మట్టితనం లేదమ్మా, వాళ్ళ మాటలే నిజం, నీ మాటలు అబద్ధం కృష్ణ అని నువ్వు వాళ్ళని నమ్మినట్టయితే దానికి రుజువులు కావాలిగా, సాక్ష్యం కావాలిగా. సాక్ష్యం లేకుండా ఉట్టినే నా మీద అభాండం వేస్తే నేను ఒప్పుకోను, నా నోరు తెరుస్తాను ఇప్పుడు. మట్టి తిన్నాను కనుక నోట్లో మట్టో మట్టి వాసన ఉంటుంది కదా, నా నోరు వాసన చూడు. ఇందులో మట్టి వాసన తెలిసిందంటే నువ్వు నన్ను కొట్టు తిట్టు ఏం చేసినా పడతాను, మట్టి వాసన లేకపోతే మాత్రం వేళ్ళని తన్నాలి, ఏమంటావు అన్నట్ట. సరే అలాగే చేస్తాను, మట్టి వాసన నాకు తెలుస్తుందిలే, ఏది నోరు తెరుంది ఆవిడ. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు అమ్మకి సాక్ష్యం ఇవ్వడానికి ఆ అని నోరు తెరిచాడు. అప్పుడు ఆ భగవంతుడు నోరు తెరిస్తే నోట్లో మట్టే మట్టి గడ్డ. లలితాంగికనుంగునే లలితాంగికనుంగునే బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ శిఖితరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.
శ్రీకృష్ణుడు తల్లి కోసం సాక్ష్యం కోసం నోరు తెరిస్తే ఆ నోట్లో జలధి సముద్రములన్నీ కనబడ్డాయి. పాల సముద్రం, లవణ సముద్రం, ఇక్షు సముద్రం, దధి సముద్రం, సుధా సముద్రం, ఇలా సప్త సముద్రాలు కనబడ్డాయి. పర్వత మొత్తం కొండలన్నీ కనబడ్డాయి. వన అడవులు కనబడ్డాయి. భూగోళం కనపడింది. శిఖి అగ్ని కనబడ్డాడు. శశి చంద్రుడు కనబడ్డాడు. తరణి సూర్యుడు కనబడ్డాడు. దిక్పాల మొత్తం అష్టదిక్పాలకులు వరుసగా ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశారుడు అని పిలువబడే దిక్పాలకులు కనబడ్డారు. ఇలాంటి వాటితో కూడిన భువన బ్రహ్మాండములు కనబడ్డాయి. మళ్ళీ ఈ భువన బ్రహ్మాండాల్లో నోట్లో ప్రత్యేకంగా గిర్రును తిరుగుతున్న భూమిని మోస్తున్న ఆదిశేషుడు, ఆ భూమి మీద వ్రేపల్లెలో తాను కూడా మళ్ళీ కృష్ణుడు చెవి పట్టుకుని కనబడింది. అది చూచి ఆవిడికి మతిపోయింది. ఓరి బాబోయ్, ఈ భూలోక, భువనలోక, సువర్ణలోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోక, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండములన్నీ గిరగిర తిరుగుతూ అగ్నిజ్వాలలు కమ్ముతున్న కాంతితో అవ్యాజమైన అత్యాశ్చర్యకరమైన రూపంతో కనబడుతున్నాయి. ఇన్ని లోకములు ఉంటాయని వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. ఇదేమిటిది? ఈ పిల్లవాడేమిటి? నోరు తెరవడం ఏమిటి? నోట్లో ఇవన్నీ కనబడడం ఏమిటి? ఇది నిజమా కాదా? కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదా నన్ను యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకే మిహేతువో మహాశ్చర్యంబు మహా ఆశ్చర్యంబు చింతింపగన్. ఇది కళ నిజమా? విష్ణుదేవుని మాయయా? లేక ఎవడైనా ఇటువంటి వాటిని తన సంకల్పంతో సృష్టించాడా? సత్యమా అసత్యమా? అసలు నేను ఆలోచిస్తున్నానా? ఆలోచన లేకుండా వెర్రిదాన్ని అయిపోయానా? నేను యశోదన లేక మరెవరైనా సోదిదేవినా? ఇది నంద గోకులమా, మరో గోకులమా? ఇది భూమియా, ఇంకేదైనా లోకమా? లేకపోతే ఇంకా సరిగ్గా కళ్ళు తెరవని పసిపాప ఏమిటి? అతడు మట్టి తిన్నాడని సోదరుడు తక్కిన బాలురు చెప్పడం ఏమిటి? అది నమ్మి మట్టి తిన్నావా అని నేను అడిగితే నోరు తెరుస్తానని అతడు అనడమేమిటి? నోరు తెరవడమేమిటి? ఆ నోట్లో ఈ భువన బ్రహ్మాండములన్నీ వెలిగిపోతూ కనబడడం ఏమిటి? ఇన్ని లోకములు ఈతని నోట్లో కనబడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఆలోచించినా దీనికి మూల కారణం ఏమిటో తెలియటం లేదు. నేను, నా భర్త, నా గోకులం అవన్నీ ఈ భూమండలంలో కనబడుతున్నాయి. చెవి పట్టుకుని నిలబడిన యశోదని నేను, నా చేత చెవి పట్టించుకోబడిన కృష్ణుడు కూడా కనబడుతున్నారు. ఇన్ని ఉన్నాయంటే ఈతడు బాలుడు కాదు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది. ఇతడు సామాన్య బాలుడైతే ఇతని నోట్లో ఈ లోకాలు ఉండవు. బాలు భంగి ఇతడు భాసిల్లు కాని సర్వాత్ముడు ఆది విష్ణుడగుట నిజము. ఇతడు చిన్న పిల్లవాడి వలె నటిస్తున్నాడు. ఏ పూర్వజన్మ సుకృతం వల్లో నా ఇంట్లోకి వచ్చాడు, నాకు కొడుకై నటిస్తున్నాడు. బాలుడు కాదు, సర్వాత్ముడు, సకల ప్రాణుల యొక్క ఆత్మయైన, సమస్త ప్రాణులకు మూల కారణమైన పరమాత్ముడు విష్ణువే, ఆది విష్ణువే, సందేహం లేదు. తెలియక, వాసుదేవ పరంధామ, నిన్ను నా పుత్రుడనుకుని నిందించాను, చెవి పట్టుకున్నాను, శిక్షించడానికి సిద్ధపడ్డాను, నన్ను రక్షించు. నేను, నా భర్త, ఈ గోవులు, మేమందరం కూడా నీ కింకరులం. నీ కింకరులను వశంకరులను చేసుకుని రక్షించు, రక్షించు, మేము చేసిన అపరాధాలు క్షమించు అంటూ కన్ను మూడ్చి శ్రీకృష్ణ వాసుదేవ పరంధామ అంటూ చెప్పంలో పడిపోయింది ఆవిడ. అంతవరకు కృష్ణుడు అనుకున్న ఆవిడ ఆయన్ని పరమాత్మగా గుర్తించి కళ్ళు మూసుకుని ఆనందంతో పరవశించి ఆయన జపం చేయటం మొదలుపెట్టింది. అది చూచాడు కృష్ణుడు. అమ్మ లేక అమ్మ ప్రేమ కోసం దిగొచ్చాట ఆయన. సర్వాత్ముడు కదా, ఆయనకి తల్లి తండ్రి లేరు, తానే తల్లి, తానే తండ్రి. ఇవాళ సరదా కోసం భూలోకంలో ఒక తల్లిని అంగీకరించి మాతృప్రేమ అంటే ఏమిటో చూసి తల్లి పిల్లల యొక్క గొప్పతనం లోకానికి చాటడానికి పుట్టాడు ఆయన. ఇప్పుడు ఈ తల్లి కూడా తనని పరమాత్మగా గుర్తించింది. ఒకసారి పరమాత్మగా గుర్తిస్తే ఇక రేపటి నుంచి నా బిడ్డ అని తొడ మీద కూర్చోబెట్టి పాలివ్వడం మానేస్తుంది. పూజించడానికి చాలామంది ఉన్నారు లోకంలో, కానీ ప్రేమించడానికి తల్లి వీడు ఒక్కతే. కాబట్టి ఈ వీడిని తల్లి కిందే చూడాలి తప్ప భక్తురాలుగా చూడకూడదు అనుకున్నాడు ఆయన. వెంటనే వైష్ణవ మాయ అలా ప్రయోగించాడు. వాళ్ళ అమ్మని అలా తల నిమిరాడు, నిమరగానే మాయ పట్టుకుంది. మాయ అంటే ఎటువంటిదో తెలిసినా అప్పటిదాకా ఉన్నది క్షణంలో మర్చిపోవడమే మాయ. యా ఏది మా లేదో అది ఉందనుకుంటే మాయ. అందుకే మాయకి వెనక నుంచి అర్థం చెప్పాలి. ఏమీ లేదు ఈ సృష్టి ఉందనుకుంటాంట. ఉందనుకునేలోపు వీడు కరిగిపోతాడు, అయినా ఇందులో పడిపోతూ ఉంటాడు మానవుడు. ఈ విధంగా ఈ మాయ అమ్మవారిని పట్టుకుంది, యశోదని పట్టుకుంది. పట్టుకోగానే ఆవిడ జడ్డను పడి అజ్ఞానంలో పడిపోయింది. ఇందాక చూసిందంతా మర్చిపోయింది. ఎర్రూక చెడి అసలు గుర్తే లేదుట. కృష్ణుడు విశ్వరూపం చూపించింది ఏమీ గుర్తులేదు. ఆ పడతుక సర్వాత్ముడనుచు పలుకక అతని ఇంకొడుక నితొడపై ఇన్నిడుకు నికడు వేడుక తోడ మమతగా వించృప. అజ్ఞానంలో పడి చూసిందంతా మరిచిపోయి నా కుమారుడు నా కుమారుడు అంటూ కృష్ణుడి తల నిమిరింది. ఇందాకటిదాకా సర్వాత్ముడు ఆది విష్ణువు అన్న ఆవిడ అదే నోటితో విష్ణువు అని పలకడం మాని కృష్ణ రానాయన అసలు నేను ఎక్కడున్నానరా, ఏం జరిగింది, ఆడుకోవడానికి వెళ్ళారు కదా మీరు, ఓహో ఆడుకుంటూ ఉంటే ఆకలేసిందా అని కుర్రాన్ని తొడ మీద కూర్చోబెట్టి కడువేడుకతో మమత కావించి ఎంతో వేడుకతో ప్రేమ చూపించి పాలిచ్చింది. అస్సలు మర్చిపోయిందట, ఏం గుర్తులేదు ఆవిడికి. అప్పుడప్పుడు ఒక్కొక్కళ్ళు నాకు అలాంటి ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. పాప ఒక ఆవిడ చాలా బుద్ధిమంతురాలు, ఇలాగే 2.5 గంటల ఉపన్యాసం విని అయిపోయాక బయటకు వచ్చి గురువుగారు మీరు చెప్పినట్టే మాయ పట్టుకుంటుందండి, 2.5 గంటలు వింటున్నంతసేపు అద్భుతంగా చెప్పారనిపిస్తుంది, బయటకు వచ్చాక ఏం చెప్పారా అంటే ఏం చెప్పారు అని బుర్ర కొట్టుకుంటున్నానండి అంది ఆవిడ. ఇంత 2.5 గంటలు విందిట, విన్నంతసేపు మధ్య మధ్యలో చప్పట్లు కొట్టారట. అంటే అందులో వినేవాళ్ళు రకరకాలుగా ఉంటారు అనుకోండి, కొంతమంది మొహంలో ఏ ఫీలింగ్ ఉండదు, బిగుసుకుపోయి కట్టెల్లో ఉంటారు కొందరు, కొందరు నవ్వుతూ వింటారు, కొందరు ఆనందంతో వింటారు, వారి వారి సంస్కారాలు. ఇంత విన్న తర్వాత 2.5 గంటలు అయ్యాక ఈ పూట ఏం జరిగిందని అడిగితే మీరైతే గ్యారంటీగా చెబుతారులేండి. కానీ కొంతమందికి గుర్తుండదట. అలా అన్నావిడు ఉంది. ఈ కథ విన్నాక యశోదాదేవి కృష్ణుడి యొక్క విశ్వరూపం చూసి కూడా అంతా మర్చిపోయిందన్నారే, మేము కూడా మీ విశ్వరూపం అక్కడ కాసేపు చూసామండి, పురాణం అంతా విన్నామండి, తీరా బయటికి వెళ్ళాక పులిహార తప్ప మాకేం గుర్తులేదండి ఆవిడ. కనీసం పులిహారైనా గుర్తుందని సంతోషించండి. కాబట్టి ఆ మాయలో పడి ఆవిడ సర్వాత్ముడని పలకడం మానేసింది. ఈ కథ వింటున్నాడు కదా పరీక్షిత్తు, ఆయన ఆనందంతో పొంగిపోయి సుకుణ్ణి అన్నాడు, సుఖయోగేంద్ర ఈ నందుడు యశోద ఏం పుణ్యం చేసుకున్నారయ్యా, కృష్ణుణ్ణి ఒక్క క్షణం చూడడమే కష్టం, ఒకవేళ చూసినా ఆయన్ని పిలిచి కృష్ణ మా ఇంట్లో పాలిస్తాం తాగంటే తాగుతాడా, ఎంతోమంది గురువులు ఇంటికి తీసుకెడతారు, ఏదైనా తినమంటే ఆయన తింటాడా, తినడు కదా, ఆ తినడం అంటే అది మహాయోగం, అంత తేలిక భాగ్యం ఎవరికీ లభించదు. జగద్గురువైన కృష్ణుణ్ణి చూడడమే కష్టమంటే అటువంటి వాణ్ణి కొడుకు కింద భావించి యశోదానందులు పోషిస్తున్నారు అంటే వీళ్ళకి ఏం పుణ్యం ఉందంటావు, ఏ సుకృతం ఉందంటావు. జగదధీశ్వరునకు సన్నిచ్చు తల్లిగా ఏమి నోము నోచనీయశోద, పుత్రుడనుచు అతన్ని పోషించు తండ్రిగా నందుడేమి చేసినందితాత్మ. సమస్త లోకాలకి అధిపతి కృష్ణుడంటే అటువంటి జగదీశ్వరుడు కృష్ణుడు నా కొడుకు నా కొడుకు అంటూ తొడ మీద కూర్చోబెట్టుకుని చన్నుబాలిస్తోంది యశోద. అలా చన్నుబాలిస్తోందంటే ఆవిడ పూర్వజన్మలో ఏమి నోములు నోచింది, ఏ వ్రతాలు చేసింది, ఏ పుణ్యం చేసింది. ఇంకా ఇతడు నా పుత్రుడంటూ అతనికి అన్నం పెట్టి పోషిస్తున్నాడు నందుడు. ఈ నందుడేం పుణ్యం చేశాడు, ఎంత పుణ్యం చేయకపోతే కృష్ణుడికి ఎంత అన్నం ముద్ద పెట్టగలుగుతారు, వారి పూర్వజన్మ సుకృతం ఏమిటి అని అడగ్గా సుకుడు చాలా మంచి ప్రశ్న వేశావు, పూర్వజన్మ సుకృతము లేకపోతే ఈ జన్మలో భగవంతుని మీద భక్తి కుదరదు, కుదిరినా ఆయన మన ఇంట్లోకి రాడు, వచ్చినా ఆయన్ని పోషించే యోగ్యత రాదు, ఆయన్ని పోషించడం ఒక గొప్ప యోగం, ఆ యోగం పట్టడానికి యశోదకి నందునికి పూర్వజన్మ సుకృతం ఒకటి ఉన్నది, అది చెబుతున్నా విను. అవనీశ విను ద్రోణుడను వాడు వసువులయందు ముఖ్యుడు ధర అతని భార్య
వారి నిద్ర బ్రహ్మ వసుధపై జన్మింపుడంచు వంచిన వారలతని చూచి విశ్వేశ్వరుండైన విష్ణు సేవారతి మాకిచ్చితే నియు మహిజనిల్తు మనవుడు అట్ల కాకని ఎవెల్పుల పెద్ద ఆ ద్రోణుడి నందుడై జనించే ధరయశోద అయ్యే ధనుజేంద్ర వైరియు కమల గర్భుమాటగా రవించి తల్లిదండ్రులనుచు తగవారి మన్నించినధిక భక్తి వారు నలరి రిట్లు.
దేవతలలో వసువులు అని పేరు కలిగిన ఒక జాతి వాళ్ళు ఉన్నారు. దేవతల్లో కూడా దేవతలు, గంధర్వులు, వసువులు, కిన్నరులు, కింపురుషులు, విద్యాధరుణులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దేవజాతుల్లో. అలాంటి దేవజాతిలో వసువులు అని పేరు కలిగిన వాళ్ళు కొందరున్నారు. ఈ వసువులందరికీ మహారాజు ఒకడున్నాడు. ఆయన పేరు ద్రోణుడు. అంటే ఈ ద్రోణాచార్యుడు కాదు, అర్జునుడికి విలువిచ్చి నేర్పిన ద్రోణాచార్యుడు వేరు, వసువులకి రాజుగారు కూడా ఉన్నారు. ఆయన పేరు ద్రోణుడు. ఈ ద్రోణుడి భార్య పేరు ధర. ధర, ద్రోణుడు ఈ ఇద్దరు కూడా పరమ విష్ణు భక్తులు, వైష్ణవోత్తములు వాళ్ళు. ఒకనాడు బ్రహ్మదేవుడు వారి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు తెల్లబోయి, బ్రహ్మదేవా, పిలిస్తే మేమే వచ్చేవాళ్ళం, కాకితో కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం, నువ్వెందుకు వచ్చావంటే కాకులు దొరక నేనే వచ్చాను, నీతో ఒక పని ఉన్నది, నువ్వు కొంతకాలం పాటు భూలోకంలో మానవ జన్మ ఎత్తాలి, మీ దంపతులిద్దరూ మానవులుగా భూలోకంలో కొంతకాలం రేపల్లెలో జీవించండి అన్నాడు. అప్పుడు వాళ్ళన్నారు, మాకొద్దు బాబు మానవ జన్మ, ఏమున్నది ఈ మానవ జన్మలో, పుట్టడం, పెరగడం, విద్యాభ్యాసం చేయటం, ధన సంపాదన, మధ్యలో అనారోగ్యాలు, దుఃఖాలు, సంయోగం, వియోగం, కలుసుకోవటం, విడిపోవటం, ఈ బాధలు ఎక్కడ పడతాం బాబు మాకొద్దు. మానవ జీవితంలో అన్నిటికంటే భయంకరమైనది రోగం. ఈ రోగాల నుంచి బయటపడేలోపు దారిద్ర్యం పట్టుకుంటుంది. ఇవయ్యాక వార్ధక్యంలో దగ్గులు వస్తాయి, రొంపలు పడతాయి, మోకాళ్ళు పనిచేయవు, మంచం పట్టి చేసేవాళ్ళు లేక విలవిల్లాడుతూ మరణించడమే కదా మానవ జీవితం యొక్క పరమార్థం. కాబట్టి నాకొద్దు ఈ మానవ జన్మ, హాయిగా దేవలోకంలో జరామరణములు లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలుగుతూ బతుకుతున్నాం, మాకొద్దు అన్నారట వాళ్ళు. అప్పుడు బ్రహ్మనవ్వి, నాయనలారా, మీరనుకున్న నీచ జన్మ కాదు మానవ జన్మ. ఎంతటి వాడైనా మళ్ళీ మోక్షం పొందాలంటే, వైకుంఠానికి వెళ్ళాలంటే మానవ లోకంలో పుట్టవలసిందే, పద్మాకర్ గారి భాగవత సప్తాహం వినవలసిందే. దేవతలు కూడా మళ్ళీ భూమి మీద పుట్టి ఇలా భగవత్ కథలు విని ముక్తి పొందాలి, అది సృష్టి రహస్యం. కాబట్టి అంత తేలిగ్గా తీయకండి మానవ జన్మని. నేను ఎందుకు చెప్పాను అని ఆలోచించకుండా దుష్ట శిక్షణకి కొంతకాలం పాటు భూలోకంలో మీరు పుట్టండి. శ్రీకృష్ణ పరమాత్మ భూలోకంలో మానవుడై పుట్టబోతున్నాడు, కంసాది రాక్షసుల్ని చంపబోతున్నాడు. అప్పుడు ఆయనకి మనలాంటి దేవతల సాయం కావాలి. పరమాత్ముడు కూడా 10 మంది పరివారంతో వెళ్ళడం ఒక ధర్మం, అందుకని భూమి మీద పుట్టండనగా, నీ మాట కాదనలేం, మానవ జన్మ మాకు ఇష్టం లేదు, అయినా నువ్వు భూలోకంలో పుట్టమంటున్నావు గనక మేము పుట్టడానికి ఒప్పుకుంటాం, కానీ నువ్వు మాకు వరం ఇవ్వాలి, నీవు వరం ఇస్తేనే మేము భూలోకంలో పుడతామనగా కోరుకోండి అన్నాడు బ్రహ్మ. శ్రీకృష్ణుణ్ణి బాల్యలీలలను చూస్తూ ఆయన్ని పోషించే భాగ్యమియ్యి, అంటే 8 ఏళ్ళు వచ్చే వరకు కృష్ణుణ్ణి పోషించే భాగ్యం మాకియ్యి, భూమి మీద పుట్టిన కృష్ణుడు 8వ ఏట వరకు కూడా మా దగ్గరే ఉండాలి, మా పోషణ స్వీకరించాలి. పని కోరుకునేది పూర్తిగా కృష్ణుణ్ణి పోషించాలని కోరుకోవచ్చుగా, కర్మయోగం వల్ల బాల్యలీలలే అడిగారు. 8 ఏళ్ల వరకు బాలుడి కింద లెక్క గుర్తుపెట్టుకోండి, 8 దాటి నిండాక ఉపనయనం చేసేవారు. ఆ ఉపనయనం దగ్గర నుంచి వాడు బాలుడు కాదు, వాడు బ్రహ్మచారి. కాబట్టి శ్రీకృష్ణ బాల్యలీలలు మేము చూడాలి, బాలుడిగా ఉన్న ఆయన్ని మేము పోషించాలి, ఆయన్ని సేవించి మేము తరించాలి, ఈ భాగ్యం ఇవ్వండి అని వాళ్ళు కోరారట. నిజానికి వాళ్ళు ఏదో కోరదాం అనుకున్నారు, యావజ్జీవితం కృష్ణుణ్ణి పోషించే భాగ్యం ఇమ్మని కోరదాం అనుకున్నారు. ఇంతలో సరస్వతి నాలుగు మీద చేరి 8 ఏళ్ల వరకే కోరించింది. లేకపోతే దేవకి వసుదేవులు ఏమవుతారు మరి? ఒక్కొక్కప్పుడు పురాణం చెప్పమని అడిగేటప్పుడు సరస్వతీదేవి ఏం చేస్తుందన్నమాట, గురువుగారిని అనుగ్రహించడానికి సప్తాహం చేస్తే చాలండి అనిపిస్తుందిట. లేకపోతే ఈయనే 40 రోజులు ఎక్కడ ఉండిపోతే మిగతా వాళ్ళు ఏమైపోతారు? అలాగే అక్కడ సరస్వతీదేవి 8 ఏళ్ళు నిండే వరకు మాత్రమే శ్రీకృష్ణుణ్ణి పోషించే భాగ్యం కావాలని వాళ్ళ చేత అనిపించింది అని గర్గాచార్యులు వారు రాశారు. ఇది మామూలు భాగవతంలో ఉండదు, కానీ భాగవతంలో మాత్రం శ్రీకృష్ణుణ్ణి బాల్యంలో పోషించే భాగ్యమేమని మాత్రమే వారు కోరారు. ఆయన తథాస్తు అన్నాడు. ఆ బ్రహ్మదేవుడు తథాస్తు అనగానే వాళ్ళిద్దరూ భూలోకంలో పుట్టారు. ఆ ద్రోణుడి నందుడై జనించే, ఆ ద్రోణుడే నందుడై పుట్టాడు. ధర యశోద అయ్యింది. శ్రీకృష్ణుడు ఆనాడు బ్రహ్మదేవుడు వారికి ఇచ్చిన వరాన్ని వీటించక పాటించదలచాడు. అందుకనే పుట్టడం దేవకీ వసుదేవులకి పుట్టినా తల్లిదండ్రులంటూ వారి దగ్గరకు వచ్చాడు. వాళ్ళు కూడా ఎంతో భక్తితో సేవించారు. నిజంగా నందుడు యశోద పెంచినంత శ్రద్ధగా ఎవరూ పెంచలేరు. అందుకే బాల్యంలో అక్కడే పెరగటం ధర్మం అనుకుని అక్కడ చేరాడు ఆయన. వాళ్ళు ఎంతో ప్రేమతో పెంచారు. ఇప్పుడు అర్థమైందా? బ్రహ్మంతటి వాడి వరం ఉండడం వల్ల ఆ ద్రోణుడు ధర యశోదగా నందుడిగా పుట్టి ఆయన్ని సేవించారు. అందుకే 8 వరకే ఉన్నాడు అక్కడ ఆయన. సరిగ్గా 8 నిండగానే మళ్ళీ బృందావనం నుంచి మథురా నగరానికి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళ అమ్మని నాన్నని చూడడానికి రాలేదు ఆయన. పొరపాటు కూడా రేపల్లికి కానీ బృందావనానికి కానీ రాలేదు అని చెప్పి ఇప్పుడు అర్థమైందా? ఇది వారి సుకృతం అనగానే ఎంతో ఆనందపడిపోయి శ్రీకృష్ణుడి యొక్క లీలలు వింటూ ఉంటేనే ఎంత ఆనందం కలుగుతుందంటే, ఆ కృష్ణుడిని పోషించిన తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళి ఉంటారో. ప్రభిన భక్తిని హరిపై కబ్బంబులు చెప్పి కవులు కైవల్యశ్రీ కబ్బుదురట, హరిపోషణ మబ్బిన తల్లిదండ్రులు ఎచ్చటి కబ్బుదురు భువిన్ అంటాడు ఆయన. భక్తితో కృష్ణుడి మీద పద్యం రాసిన వాళ్ళంతా మోక్షానికి ఎడతారు. పద్యం రాసి కావ్యం రాసిన వాడికే మోక్షమిస్తే ఆ హరి పోషణం అబ్బిన తల్లిదండ్రులు ఎటువంటి ముక్తికి వెడతారో ఊహించగలమా? తల్లిదండ్రులకి ఇచ్చే ముక్తి ఇంకెవరికి ఇవ్వడాయన. ఆ యోగం యశోదకి నందుడికి పట్టిందన్నమాట. అనగా ఇంకా తదనంతర కథ చెప్పడం మొదలెట్టాడు. ఒకనాడు శ్రీకృష్ణుణ్ణి ఆడుకోవడానికి బయటికి పంపింది తల్లి. కృష్ణుడు బయటికి వెడితేనే ఆవిడ పని చేయగలుగుతుంది. ఇంట్లో ఉన్నంతసేపు పని చేయకుండా అల్లరి చేస్తట బాగా. అందుకని కృష్ణుడి కాసేపు బయటికి పంపి ఇంట్లో పెరుగు చిలకటం మొదలుపెట్టింది. పూర్వం పెరుగు చిలకటానికి వాళ్ళకు ఒక పెద్ద విధానం ఉండేది. ఓ స్తంభం ఉంది. ఇప్పటికి కూడా మీకు వీలుంటే నందగ్రామానికి వెళ్ళండి. అక్కడ యశోదానందులు తిరిగిన స్థలం, పూతన చచ్చిపోయిన స్థలం ఉంటుంది. చౌరాసి భవన్ అంటారు. 84 స్తంభముల బిల్డింగ్ ఇంకా ఉంది, పాత బిల్డింగ్. తర్వాతవన్నీ శిథిలమైపోయినా ఈ పాత బిల్డింగ్ కొంతవరకు కాపాడారు. 84 స్తంభములు కలిగిన ఒక బిల్డింగ్ ఉందండి వాళ్ళకి. ఆ భవనంలో ఓ స్తంభానికి తాడు చుట్టారు. ఆ తాడు ముత్యాల తాడు. ముత్యాల తాడు తెల్లగా ఉంటుంది. ఆ ముత్యాల తాడుకి ఒక కవ్వం చుట్టారు. కవ్వం కిందేమో కొండ పెట్టుకుంది. కొండ అటు ఇటు పడిపోకుండా కింద ఏం చేస్తారు? కుదురని పెడతారు. గడ్డితో తయారు చేసిన ఒక చుట్ట పెట్టి దాని మీద పెరుక్కొండ పెట్టి ఆ పెరుక్కొండలో కవ్వం పెట్టి కవ్వమునకు తాడు తగిలించి ఈ తాడేమో ఒకవైపు స్తంభానికి తగిలించి అప్పుడు 2 తాడు పుచ్చుకొని కవ్వం ఇలా గిర్రు గిర్రని తిప్పుతూ ఉంటే ఆ కవ్వం వల్ల పెరుగు చిలకబడుతుంది, అందులోంచి వెన్న వస్తుంది. దీన్ని పెరుగు చిలకడం అంటారు. అలా పెరుగు కనుక రోజు 1 తిరిగితే ఇక నడుం సన్నబడిపోతుంది. చక్క సింహం నడువులో తయారవుతుంది. బొజ్జ కరిగిపోదు, మరి లోపల ఉన్న కొలెస్ట్రాల్ అంతా పోతుంది. మళ్ళీ కొత్తగా వెన్న కొలెస్ట్రాల్ లోపల వేసుకోవచ్చు. మళ్ళీ పెరుగు చిరుగుతూ ఉంటే క్రమంగా బొజ్జ సన్నబడుతుంది అన్నమాట. అందుకనే పూర్వం ఆడవాళ్ళంతా సింహ మధ్యమంలో ఉండేవారట. ఈవిడ పెరుగు చిలకడం మొదలుపెట్టింది. ఈ ఘట్టం అంటే బ్రహ్మదేవుడికి ఇష్టంట. అందుకే ఈ పెరుగు చిరుగుతూ ఉంటే బ్రహ్మ వచ్చి చూశాడన్నారు. బ్రహ్మ కూడా చూడడానికి వచ్చాడంటే అసలు యశోద ఎంత అదృష్టవంతురాలు. ఆవిడ పెరుగు చిలికే దృశ్యం ఎలా ఉందో చూడండి. కర్ర కమ్మల రుణకాంతి కవ్వపుత్రాడు పవడం పునుది వప్పగిది మెర్రయ్య క్రమముతో రజ్జు ఆకర్షింప పాలిండ్లు వీడివడి ఉండుంటివి కనొత్త కుచకుంభముల మీది కొంగుజారగ చిక్కుపడుచు హారావళి బయలు వడగా పొడమిన చెమటతో పుల్పారు నిమ్మోము మంచుపై బడిన పద్మం బూతెగుడ కౌనుకునియంగా కంకణ క్వణన మెసగా తురుము బిగివీడ కర్ణికాద్యుతులు మెరయ్య బాలు నంకించి పాడడు పాట వలన తరువులి గురొత్త పెరుగు ఇంతి తరువదొచ్చే. ఒక పీట మీద కూర్చుంది యశోద. ఎదురుగుండా కొండ ఉన్నది. కొండ కింద కుదురున్నది, కొండలో కవ్వం ఉన్నది, వెనక స్తంభం ఉన్నది. ఈ స్తంభానికి కవ్వానికి ఒక ముత్యాల తాడు తగిలించింది. చేతులతో తాడు పుచ్చుకున్నది. ఆ చేత్తో తాడు పుచ్చుకుని గిర్రు గిర్రని తిప్పుతూ కవ్వాన్ని తిప్పడం మొదలెట్టింది, పెరుగు చిలకడం మొదలెట్టింది. అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉందట, ఆవిడ అరచేతులు తామర పువ్వుల్లో ఎర్రగా ఉన్నాయి, ఎర్రని చేతులు ఆవిడవి. ఈ ఎర్రని చేతులతో తెల్లని ముత్యాల తాడు పట్టుకుంటే ఈ ఎర్రని కాంతి ముత్యాల తాడు మీద పడి ముత్యములు కూడా పగడాల తాడు కింద కనపడుతున్నాయట. తెల్లని తాడుని ఎర్రగా మార్చిందంటే ఆవిడ చేతులు ఎంత ఎర్రగా ఉన్నాయో ఆలోచించండి. చూసేవాళ్ళకి ఇది ముత్యాల తాడు కాదేమో పగడాల తాడేమో అన్నట్టుగా ఉందట. పవడంపు నునుదీవ పగిది మెరయ్య.